అందరికీ నమస్కారం. ఇవాళ మరో కమ్మని కథ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినటానికి మీరు సిద్ధమేనా? ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు వరపరీక్ష. పూర్వం విశాలనగరాన్ని దేవదత్తుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు చంద్రమతి ఒక్కతే సంతానం. చంద్రమతి ఎన్నడూ రాజభవనం దాటి బయటికి వచ్చేది కాదు. కానీ ఆమె అందగత్తె అని, ఆమె చెయ్యి తగిలితే దీర్ఘ రోగాలు కూడా నయమవుతాయని పుకారు ఉండేది. చంద్రమతికి యుక్త వయస్సు వచ్చింది. తండ్రి ఆమెతో ఆమె వివాహం గురించి ప్రస్తావించాడు. నాకు భర్త కాదగిన వారిని మీరు నిర్ణయించండి, వారిలో నాకు కావలసిన వాణ్ణి నేను ఎన్నుకుంటాను అన్నది చంద్రమతి తండ్రితో. దేవదత్తుడు చుట్టుపక్కల ఉండే దేశాల రాకుమారులందరినీ గురించి విచారించి స్వయంవరానికి రమ్మని నలుగురు రాజకుమారులను ఆహ్వానించాడు. జయుడు, అజయుడు, విజయుడు, వినయుడు అనే నలుగురు రాజకుమారులు చంద్రమతిని వివాహమాడే ఉద్దేశంతో వచ్చారు. దేవదత్తుడు వారికి రాజోచితంగా సత్కారాలు జరిపి నలుగురిని మందిరంలో కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు. అప్పుడు దేవదత్తుడు ఆ పక్కగా వెళుతున్న ఒక పరిచారికను పిలిచి, చండీ, అమ్మాయిగారిని ఒక్కసారి పిలుచుకురా అన్నాడు. చండి గబగబా వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి, చిన్నరాణిగారు పూజామందిరంలో ఉన్నారు. పున్నమి వెళ్ళిన దాకా పూజ పూర్తి కాదుట, వారు పూజామందిరం నుంచి యువతలకి రారుట అన్నది. దేవదత్తుడు రాజకుమారులతో 4 రోజుల పాటు చేసేదేమీ లేదు, మీకు సుఖంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు అమర్చుతాను, మీకు ఏ వేళకు ఏం కావాలన్నా చండితో చెబితే ఆమె అన్ని ఏర్పాట్లు చూస్తుంది అన్నాడు. రాజకుమారులు అందుకు సమ్మతించారు. వారికి దివ్యమైన బసలు రాజభవనంలోనే వేరువేరుగా ఏర్పాటు అయ్యాయి. చండి ఒకరి తరువాత ఒకరి వద్దకు వచ్చి వారి యోగక్షేమాలు విచారిస్తున్నది. జయుడు అనే రాజకుమారుడు చంద్రమతి అందగత్తె అని విని అందుకోసం ఆమెను పెళ్లాడగోరి వచ్చాడు. అతను చంద్రమతి అందాన్ని కళ్ళారా చూడాలని తహతహలాడిపోతున్నాడు. అందుకోసం 4 రోజులు వేచి ఉండాలంటే అతనికి 4 యుగాలు వేచి ఉండడంలాగా తోచింది. మొదటి రోజు సాయంత్రం చండి జయుడి గదిలో సుగంధ పుష్పాలు అమర్చడానికి వచ్చింది. అప్పుడు జయుడు ఆమెను దగ్గరకు పిలిచి, చండీ, నేను రాజకుమార్తెను వెంటనే చూడాలి, చూపించగలవా అని అడిగాడు. చండి కొంచెం భయపడినట్టు కనపడి, మీకు అంతగా చూడాలని ఉంటే నిశ్శబ్దంగా నా వెంటరండి అంటూ మసక వెలుతురు గల నడవలకుండా అంతఃపురంకేసి దారితీసింది. జయుడు ఆమెను అనుసరించాడు. చండి పూజామందిరం వద్దకు వచ్చి ద్వారానికి అడ్డంగా ఉన్న పట్టుతెర కొద్దిగా తొలగించి తాను లోపలికి తొంగి చూసి జయుణ్ణి కూడా చూడమని సైగ చేసింది. అతను లోపలికి చూసి దడుచుకున్నాడు. పార్వతీదేవి విగ్రహం ముందు కూర్చుని పూజ చేస్తున్న మనిషి నల్లగా, లావుగా, ఎత్తుపళ్లతో పరమ వికారంగా ఉన్నది. ఛీ ఛీ, ఈ భూతకి కోసమా నేను ఇంత ఆరాటపడింది అనుకుని చండి ఎంత చెప్పినా విరిపించుకోకుండా జయుడు ఆ రాత్రే తన దేశానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయాడు. మర్నాడు చండి అజయుడున్న గదిలో పరుపులు దులిపి పక్క సరిచేస్తుండగా అజయుడు ఆమెతో, జయుడు మాట మాత్రమైనా చెప్పకుండా రాత్రికి రాత్రే ప్రయాణమై వెళ్ళిపోయాడు, కారణం ఏమిటో అన్నాడు. చండి దగ్గరకు వచ్చి రహస్యంగా, జయుడుగారు రాజకుమార్తెను చూడాలని ఉన్నదంటే నేను బుద్ధి లేక రహస్యంగా ఆయనకు చూపించాను, ఆయనకు చిన్నరాణిగారి అందం నచ్చలేదుట, అలిగి వెళ్ళిపోయారు అన్నది. అజయుడు కొంచెం ఆలోచించి, చేసుకునే భార్యకు అందం అవసరమే అనుకో, కానీ ఆ భార్యతో పాటు రాజ్యం కూడా వస్తున్నప్పుడు అందానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన పని లేదు, జయుడు పారిపోవలసినది కాదు అన్నాడు. అతను రాజ్యం కోసం చంద్రమతిని పెళ్లాడటానికి వచ్చాడు. చండి ఆశ్చర్యపోయి, చిన్నరాణిగారిని పెళ్లాడితే విశాల రాజ్యం వస్తుందనుకుంటున్నారా ఏం? రాజుగారు తన తమ్ముడి కొడుకును దత్తత చేసుకోవడానికి ఏనాడో నిశ్చయించుకున్నారు అన్నది. ఆ మాట వినగానే అజయుడు నీరు కారిపోయి, అయితే నాకిక్కడ ఏం పని అంటూ అప్పటికప్పుడే ప్రయాణం కట్టి తన దేశానికి వెళ్ళిపోయాడు. మర్నాడు చండి తోటలో సన్నజాజులు కోస్తూ ఉండగా విజయుడు ఆమెకు సమీపించి, నిన్న ఎక్కడా కనిపించలేదు, ఏమైపోయావు అని అడిగాడు. ఆమె అతనితో జయుడి సంగతి, అజయుడి సంగతి చెప్పింది. అంతా విని విజయుడు నవ్వి, పిచ్చివాడు, సరిగ్గా ఏలుకుంటే అజయుడికి తన రాజ్యం చాలదు, రాజకుమార్తె కురూపి అయినా రాజ్యం తీసుకురాకపోయినా నాకు అభ్యంతరం లేదు, ఆమె చెయ్యి తాకితే ఎంత దీర్ఘలోగాలైనా నయమవుతాయట, నా తల్లిదండ్రులిద్దరూ తీర్ఘరోగులు. మీ చిన్నరాణి గారిని పెళ్లాడి మా ఇంటికి తీసుకుపోయి వాళ్ల జబ్బు నయం చేసుకుందామనుకుంటున్నాను. ఆ ఆశతోనే ఇక్కడ వేచి ఉన్నాను అన్నాడు. చెండి ఆశ్చర్యపడుతూ, మనిషి చెయ్యి తగిలితే రోగాలు నయం కావటం ఎక్కడైనా కద్దా, మీకు ఈ మాట ఎవరు చెప్పారు, మీరెలా నమ్మారు అని విజయుణ్ణి అడిగింది. విజయుడు హతాశుడై, అంతేనా, ఇంకా నయం, ఈ మాట త్వరగా చెప్పావు అని ఆ రోజే ప్రయాణమై తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చెండి వినయుడి గదికి వెళ్లేసరికి అతను ఏదో బాధతో మరణవేదన పడుతున్నాడు. ఏమిటి మీ బాధ అని చెండి అడిగింది. చెండి, నేను ఎంతోసేపు బ్రతకను, అకస్మాత్తుగా గుండెలో పోటు ప్రారంభమైంది, కారణం తెలియదు. అబ్బా, ఏం బాధ అంటూ వినయుడు గిలగిలా తన్నుకోసాగాడు. చండి వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి తెచ్చి వినయుడికి నిద్ర పట్టటానికి మందు ఇప్పించి అతను తన్నుకోవటం మాని కన్ను మూసుకోగానే అతని ఛాతీ మీద చేత్తో కొంచెంసేపు రాసింది. మర్నాడు ఉదయం వినయుడు నిద్రలేచేసరికి అతనికి ఏ బాధ లేదు. తన తల దగ్గర కూర్చుని చండి తనకు విసురుతూ కనిపించింది. వినయుడు ఆశ్చర్యంగా, చండి, తెల్లవార్లు ఇక్కడే ఉన్నావా, నీ మేలు ఎలా మరువను, అద్భుతమైన వైద్యం చేయించావు, నా గుండె జబ్బు ఎలా వచ్చిందో అలాగే పోయింది, నిమిషాల మీద చచ్చిపోతాననుకున్న వాణ్ణి ఏమీ లేనట్టే ఉన్నాను. చూడు చండి, నేను రాజకుమార్తెను పెళ్లాడే ఆలోచన మానేశాను, నేను కోరినది అన్యోన్యంగా ఉండే భార్య, 4 రోజులుగా చూస్తున్నాను, నీకన్నా అన్యోన్యమైన భార్య నాకు ఎక్కడ దొరుకుతుంది, నాతో మా దేశానికి వచ్చాయి, నిన్ను పెళ్లాడతాను అన్నాడు. ఆ మాట విని చండి పరమానందం చెంది, మిమ్మల్ని తప్పక పెళ్లాడతాను, నేను కూడా అన్యోన్యమైన భర్త కోసమే చూస్తున్నాను అన్నట్టు, నా పేరు చండి కాదు, చంద్రమతి అన్నది. వినయుడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో, నువ్వు రాజకుమార్తె చంద్రమతివా అని అడిగాడు. అవును, నేను మీ 4 పరీక్ష పెట్టాను, మిగిలిన 3 కావలసింది నేను కాదు, ఒకరు నా అందం కోరారు, మరొకరు నా రాజ్యం కోరారు, ఇంకొకరు నా హస్తవాసి కోరారు, మీరు మాత్రమే నన్ను కోరారు, అందుచేత నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను అన్నది చంద్రమతి. ఆమె చేతి స్పర్శ చేతనే తన వ్యాధి నివారణ అయినట్టు వినయుడు తెలుసుకున్నాడు. అతనికి ఆమె పట్ల అంతులేని కృతజ్ఞత ఏర్పడింది. త్వరలోనే మంచి ముహూర్తం చూసి దేవదత్తుడు తన కుమార్తెను వినయుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. అదండి ఇవాల్టి మన కమ్మని కథ. మరో కమ్మని కథతో మీ ముందుంటాను. ఇక సెలవు మరి.